శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైన శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలో అత్యంత ప్రముఖమైనది. అందులో భాగంగా శ్రీమన్నారాయణుడు వెంకటాద్రిపైకి చేరాడు. పుట్టలో నుంచి ప్రయాణమై వరాహస్వామివారు వకుళమాలిక ఆశ్రమంలో ఆశ్రయం పొందు అన్నాడు. అప్పుడు వకుళమాలిక ఎవరు ఏమిటి అనే అనుమానం సౌనకాదులకు వచ్చింది. అనుమానాన్ని కూడా సూతుడు తీర్చిన కథ మీరు నిన్న విన్నారు. యశోదాదేవి శ్రీకృష్ణుడి వివాహం కళ్ళారా చూడలేకపోవటం వల్ల ఒక్క కోడలి చేత కూడా పెళ్లి సమయంలో అత్తా అని పిలిపించుకోలేకపోయాననే బెంగ వల్ల కృష్ణుణ్ణి వరం కోరుకుంది. యాంతే మతిహి సా గతిహి, అంత్యకాలంలో మన బుద్ధిలో ఏది ఉంటే అదే మన గతి అన్నారు. అందుకే మరణ సమయంలో మంచి సంకల్పం చెయ్యాలట. మరణం ఎప్పుడు వస్తుంది అది ఎవరికీ తెలియదు. కొంతమంది అదృష్టవంతులకి మహాత్ములకి రేపో మాపో మరికొద్దిసేపట్లోనో మరణిస్తామని తెలుస్తుంది, కానీ సామాన్య జీవులకి వాడికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను యావత్ జీవితం ఇక్కడే కూర్చుంటాను సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ ఈలోపు వాడు ఎక్కడికి వెళ్ళి ఏదో వస్తాడో వాడికే తెలియదు. ముందు లారీ ఏ ఉంటుందో ఇంకుంటుందో తెలియదు వాడికి. జ్ఞానులు వేరు. నేను కొంతమందిని చూశాను కాబట్టి చెబుతాను. మా నాన్నగారు ఏమని చెప్పారు, తెల్లవారితే నేను ఉండను బ్రాహ్మీ ముహూర్తంలో అని చెబితే శుభ్రంగా మాట్లాడుతున్నారు, ఈయన ఎక్కడ పెడతారని అందరూ అనుకున్నారు. సరిగ్గా 5:30 తెల్లవారుతామని వెళ్ళిపోయారు. ఇలా కొద్దిమంది చెప్పగలరు. అలాగే మా బామ్మగారి చెల్లెలు ఉండేది, మేము ఎరగం. అది ఏనాటి మాటది, మా నాన్నగారు రోజు చెప్పేవారు. మా బామ్మగారి చెల్లెలు అంటే మా నాన్నగారికి పిన్ని. ఆవిడ శుభ్రంగా ఫోన్ చేశాక, రే నన్ను బయట పడుకోబెట్టంటారా మంచం వేసింది. శుభ్రంగా ఉన్నావు కదా బయట ఎందుకు పడుకోవడం అంటే, మీకు ఎందుకు 12:45 నేను విమానంలో వెళ్ళిపోతున్నాను అంటే అన్ని ఇలాంటి కబుర్లు చెబుతుందిలే పిన్ని అనుకున్నారు వాళ్ళు. అయితే ఆవిడ మాట ఎవరు జవదాటేవారు కదా ఆ రోజుల్లో, పెద్దలంటే గౌరవం. ఓన్లీ ఆవిడ మాట కాదండం ఎందుకు, నువ్వు మంచం తీసుకెళ్ళి బయట వేసారు, ఆ మంచం మీద పడుకోను కూడా లేదు, ఆవిడ కూర్చుంది దర్జాగా. వాడు చాలా మంచివాడు, ఈ చలపతిరావుని జాగ్రత్తగా చూసుకోండి అని మా నాన్నగారినేమో ఒకళ్ళకి అప్పగించింది. అంటే ఆయనకి అన్నం అడగడం తెలియదు, వేళకి అన్నం పెట్టమని కూడా అడిగేవారు కదా పాపం, నాలాగా నోట్లో వేలాడితే పడకలేరు ఆయన. అందుకని ఇది వీడికి అన్నం పెట్టాను ఒకళ్ళకి, వీడికి ఏదో ఫలానా అయ్యాను ఒకళ్ళకి, నా వెళ్ళలో ఉన్న రుద్రాక్షమాలేమో ఫలానా వాళ్ళకి ఇమ్మని అందరికీ చెప్పి అందరూ చూస్తుంటే 12:45 అలా కూర్చున్నాడు కూర్చున్నట్టు వెళ్ళిపోయింది. ఎంత విచిత్రమైన ప్రాణులు ఉన్నారండి భూమి మీద. నాకు విమానం వస్తుందని వాడు చెప్పిన వాడు నిజం వెళ్ళిపోయింది. ఇలా నేను కూడా కొంతమందిని మహానుభావులను చూశాను. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతామని సరిపల్లెని ఒక కుగ్రామం ఉండేది, ఆ కుగ్రామంలో కొంతకాలం పాటు మేము ఉండవలసి వచ్చింది. అక్కడ ఒక తండ్రి కొడుకు ఉండేవారు, ఇద్దరు వైష్ణవులే. మా నాన్నగారు వెళ్ళిపోతే వెళ్ళిన గంటలో నేను వెళ్ళిపోతానని కొడుకు చెప్పేవాడు ఎప్పుడు. తండ్రి కంటే 70 ఉన్నాయి, కొడుకు 40, తండ్రితో పాటు కొడుకు ఎలా పెడతాడని కొందరు అనుకున్నారు, కానీ మాకు తెలుసు. ఒకరోజు ఆయన కాలువలో స్నానం చేస్తూ గట్టు మీద కూర్చుని సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకుని జపం చేస్తూ వెళ్ళిపోయాడు తండ్రి. తండ్రి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి వచ్చి కొడుకు ఒక గంట అక్కడ కూర్చుని గంట తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇవి మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం, అయినా మనం పట్టించుకోం. కాబట్టి కొద్దిమందికి ఏమో వెళ్ళిపోతామని తెలుసు, కొందరికి ఎప్పుడు వెడతామో తెలియదు, కానీ పక్కన ఎప్పుడు మృత్యు ఉంటుంది. నిత్యం సన్నిహితో మృత్యు, నీ పక్కన ఎవరున్నా లేకపోయినా మృత్యు మాత్రం పక్కనే ఉంటుంది. నువ్వు కట్టుకున్న భార్య ఉండకపోవచ్చు, నువ్వు అంటే ఇష్టపడే భర్త ఉండకపోవచ్చు, నీ పిల్లలు ఉండకపోవచ్చు, ఎవరు ఉండకపోవచ్చు సమయానికి, కానీ మృత్యుదేవత మాత్రం మన పక్కనే మిత్రుల్లో కూర్చుంటాడట. ది డియరెస్ట్ ఫ్రెండ్ నేనే అంటాడు వాడు, వాడు కనపట్టు. అలాంటప్పుడు మనం మంచి సంకల్పం ఎలా చేయగలం? చచ్చేటప్పుడు నీ మనస్సులో ఏది ఉంటే అదే జన్మ వస్తుందని కదా చెప్పాము. మీ ఇంట్లో కుక్కను తలుచుకుని చచ్చిపోతే వచ్చే జన్మలో ఆ కుక్క యొక్క కడుపును పుడతావు. అప్పుడు నువ్వు బతికొండగా దాన్ని టామీ అన్నావు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు డామీ అంటారు. నువ్వు ఏమి అని పిచ్చి ముక్కు వేసుకుని ఇలా అరుస్తూ కూర్చుంటావు. నీ ఇంట్లో వాడికి తెలియదు ఆ విషయం. కాబట్టి ఇంట్లో కుక్కను తలుచుకుని కుక్క పుట్టడం, లేదా ఫలానా చోట ఉప్పల్లో నా ఫ్లాట్ ఉన్నది, ఆ ఫ్లాట్ ఫ్లాట్ అని తలుచుకుని చచ్చిపోతే ఆ ఫ్లాట్ ముందు కాపలవాడిగా పుడతావు. లేదా ఇంట్లో ఏ పిల్లల మీద వ్యామోహం ఉంటే ఆ పిల్లల కడుపున మళ్ళీ పుట్టే దుర్యోగం రావచ్చు. ఏదో ఒక జన్మ వస్తుంది, మనం దేన్ని తెలుసుకుంటే జన్మ వస్తుంది అనమాట. ఎంత ఎందుకండి, అరటిపళ్ళు అంటే ఇష్టం, కొద్ది రోజు అరటిపళ్ళు అరటిపళ్ళు అరటి చెట్టు ఎంత బాగుంటుందో అనుకుని చచ్చిపోయాడు ఒకడు. అరటి చెట్టు పుట్టాడు, అరటి చెట్టు ఆయుద్ధం తక్కువ, కొద్ది రోజులకి అరటి చెట్టు చచ్చిపోయాక మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఏ జన్మ ఎత్తుతాడో తెలియదు. అందువల్ల ఏం చేయాలి, నిరంతరం తింటున్నా తిరుగుతున్నా రామ రామ లేక కృష్ణ కృష్ణ శివ శివ అని భగవన్నామం చేస్తే చచ్చిపోయేటప్పుడు ఈ నామం మనకి గుర్తుకొస్తుంది. అప్పుడు రామాని వెళ్ళిపోయామంటే రాముడి దగ్గరికి వెళ్తాం, లేదా మంచి జన్మ వస్తుంది. కృష్ణ అనుకుని వెళ్ళిపోతే ఏ కృష్ణుడి దగ్గర హాయిగా సేవ చేసుకుంటూ బతికి ఉత్తమ జన్మ అయినా వస్తుంది, లేదా మోక్షం వస్తుంది. ఈ విధంగా పవిత్ర నామాన్ని జపం చెయ్యాలి, ఇలాంటి భగవత్ కథలు వినాలి. మనకు అన్నిటికీ టైం ఉంటుందిట, అన్నం తినడానికి, పడుకోవడానికి, వాట్సాప్లు చూడడానికి, యూట్యూబ్లో దిక్కుమాల సినిమాలు చూడడానికి. అవేవో దిక్కుమాల కార్యక్రమాలు పొద్దున్నది సాయంకాలం దాకా వస్తూనే ఉంటాయి. అలాంటి జబర్దస్తులు చూడడానికి కూడా టైం ఉంటుంది. ఈలోపు నువ్వు నీ జబ్బ పట్టుకుని జబర్దస్తుగా ఎప్పుడు పట్టుకుపోతాడనే విషయం తెలియదు. కానీ పురాణం వినడానికి, అయ్యి పురాణం వినడానికి టైం ఎక్కడ సరిపోతుందండి? ఈవినింగ్ సరిగ్గా ఎటు కాకుండా 6:20కి పెట్టారండి. పోనీ 6:20 కాకుండా 4:20కి పెడితే ఉద్యోగం టైం కుదరదు, అప్పుడేమో నిద్రపోతాడట. పోనీ 8 పెడితే అబ్బాయి 8 అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదండి. మరి ఎప్పుడు పెట్టమంటావు? నీకు ఏ టైము కుదరదే, నీ టైము నీ ఏము వేరే బట్టి మీద ఉంది. నీకు ఇష్టమైతే కష్టం ఉండదన్నారు అవునా? ఇప్పుడు మీ అందరు రావడంలా మీకు ఇష్టం ఉంది కాబట్టి వస్తున్నారు. కరెక్ట్గా 7 అయ్యేసరికి ఈ ప్రాంగణం అంతా కళకళలాడుతూ నిండిపోతుందంటే ఎక్కడెక్కడి నుంచో పరుగున ట్రాఫిక్ని లెక్క చేయక ఉద్యోగాలలో అలసట చెందినప్పటికీ వస్తున్నారు. మీకు శ్రద్ధ ఉంది కనుక, యూట్యూబ్లో ఐట్యూబ్లో ఎంతోమంది చూస్తున్నారు, వాళ్ళకి ఆ సంస్కారం ఉంది కనుక అన్నిటికీ ఓపిక ఉంటుంది. కొందరికి పురాణం ఉండడానికి ఓపిక ఉండదు, అందువల్ల ఏమవుతుందనమాట, ఆ సీరియల్ చూస్తూ చచ్చిపోతారు. వచ్చేటప్పుడు జన్మలో ఆ సీరియల్లో నటించే వాళ్ళకి బట్టలు కుట్టేవాడు గానో, లేకపోతే వాడికి మేకప్ వేసేవాడు గానో, లేకపోతే కెమెరా పట్టుకునేవాడు గానో పుట్టే అవకాశం రావచ్చు. లేదా అది లేకపోతే అలా టీవీలో చూస్తే చూసుకుంటూ ఉండే దిక్కుమాల జన్మైన రావచ్చు. ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. అందుకని నిరంతరం మంచి సంకల్పం చెయ్యాలి, భగవత్ కథలు వినాలి, భగవన్నామస్మరణం చెయ్యాలి, అప్పుడే మనకు ఉత్తమ జన్మ వస్తుంది. అదృష్టవశాత్తు యశోదాదేవి కృష్ణుడికి తల్లినవ్వాలి, కృష్ణుడి భార్యను అత్తాన్ని పిలవాలి అనుకుంటూ ఆయన దగ్గర వరం పొంది వెళ్ళిపోయింది. అందువల్ల ఆవిడ జన్మలో ఒకుళమాలికగా పుట్టిందిట. ఆ ఒకుళమాలిక పరమ పవిత్రమైన సప్త ఋషుల ద్వారా భూలోకంలో జన్మించి వరాహ స్వామివారి ఆశ్రయం పొంది ఉంది. అదిగో ఆవిడ దగ్గరికి వెళ్ళి శ్రీనివాస ఆశ్రయం పొందు. ఆవిడ యశోద నీకు తెలుసు, నీకోసం ఎదురు చూస్తోంది, నువ్వు ఎప్పుడు వస్తావా అని. ఆవిడ ఆశ్రమంలో ఉంటే నువ్వు ఎందుకు అవతరించావో అవతారం పరిపూర్ణం అవుతుంది అన్నాడు వరాహుడు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వుతూ ఒకుళమాలిక ఆశ్రమం వెతుక్కుంటూ బయలుదేరాట. ఆవిడ ఆశ్రమం వెతుక్కోవడానికి అడ్రస్ పట్టుకోవడానికి గూగుల్ మ్యాప్లు అక్కర్లా, కర్ణ పిశాచాలు అక్కర్లా. అంటే ఏమిటి, అందులో పెట్టేస్తాడనమాట, కారులో ఏదో నొక్కుతాడు, ఆఫ్టర్ 1 మైల్ టేక్ లెఫ్ట్, ఆఫ్టర్ 100 యార్డ్స్ టేక్ రైట్ అని ఒక దిక్కుమాల పిశాచం ఉంటుంది, కర్ణ పిశాచ. ఆ చెవి పిశాచం చెప్పవలసిన అవసరం లేకుండా ఆ రోజుల్లో ఒకుళమాలిక ఆశ్రమం చాలా తేలిగ్గా తెలిసేదట. ఎందువల్ల, ఒకుళమాలిక తన ఆశ్రమంలో నిరంతరం కృష్ణుడి సంకీర్తన చేసేది. ఆవిడ కృష్ణుడి గురించి పాడుతూ ఉంటే మొత్తం కొండంతా ఆ గానమాధుర్యంతో నిండిపోయేది, పరమ మధురంగా పాడేది ఆవిడ. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఎక్కడ నుంచి కృష్ణుడి నామ సంకీర్తనం మధురముగా వినవస్తుందో అదే ఒకడు మాలిక ఆశ్రమము అని అందరికీ అర్థమైపోయేది అనమాట. ఈయన వెళ్లే సమయానికి అక్కడున్న ఒక గుడిసెల్లో నుంచి మధురమైన ఒక కంఠం వినబడుతోంది. ఆ ఒకడు మాలికి ఎలా పాడిందో మనం వినలేదు, కానీ 1959లో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అని ఒక సినిమా వచ్చింది. అందులో శాంతకుమారి వరుడు ఒకడు మాలికగా వేసింది. ఎంత అద్భుతంగా పాడేసిందండి ఆవిడ. ఆవిడ పాడితే నిజంగా ఒకడు మాలిక ఇలాగే పాడిందేమో అనిపించింది మనకి. ఆ కాలం చాలా గొప్ప కాలం. ఆ కాలంలో మహాత్ములంతా పుట్టారు, మంచి సినిమాలు తీశారు, అద్భుతమైన భాష, అద్భుతమైన కవిత్వం, పాటకి తగిన గానం, అందరూ ఆ కాలంలో మంచివాళ్ళంతా ఒకేసారి పుట్టి 1974లో ఘంటసాల వారితోటే అందరూ ఎవరి దాని వాళ్ళు చూసుకు వెళ్ళిపోయారు. అంత మంచి కాలం ఆ కాలం. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, గోపాల నంద గోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, గోపాల గోపాల
గోపాల నంద గోపాల అని పిలిచిందిగా మరి అమ్మగారు. అమ్మలా పిలుస్తూ ఉండగానే శ్రీనివాసుడు వచ్చి అమ్మా అని ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. పర్ణశాలకు ఉన్నటువంటి తలుపు తట్టాడు. నిజంగా కృష్ణుడే పిలిచాడేమో అని అనుకుని ఆవిడ పక్కకు చూసింది. ఆయన కృష్ణుడే అయినప్పటికీ కృష్ణుడు నిజంగా వచ్చి పిలిచాడేమో అని ఒక భ్రమ కలిగిందో సంతోషమే కలిగిందో ఆవిడ వంగి పక్కకి చూసింది. ఎదురుగా గాయానికి కట్టుకట్టుకుని నీలమేఘఛాయ శరీరుడు పరమసుందరాకారుడు శ్రీనివాసుడు కనబడ్డాడు. వెంటనే లోపలికి తీసుకొచ్చి శిష్యులతో పాటు ఆసనం మీద కూర్చోబెట్టి, నాయన కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త, నీవెవరవు, ఏం పని మీద వచ్చావు, ఈ గాయం ఏమిటి తండ్రి అంది. అప్పుడు ఆయన, నేనెవరినో నాకే తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు అన్నట్ట. పోనీ మీ అమ్మా నాన్న ఎవరో, నాకు అమ్మా నాన్న లేరుగా అన్నాడు ఆయన. పోన్లే, అమ్మా నాన్న లేకపోతే నేనే నీకు తల్లిని, ఈరోజు నుంచి తల్లి తండ్రి నేనే అన్నది ఆవిడ. అంటే నేను పుట్టుక లేనివాణ్ణి, అభవుణ్ణి, పరమాత్మని అని చెప్పకుండా ఆయన చెప్పాడు. ఆయన వెర్రి తల్లి కనుక, మనలాగా అమాయకురాలు కనుక, తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటారు, అందుకే ఎవరో తెలియక ఆయన అలా ఉన్నాడు అనుకుని, సర్లే నాయన ఈరోజు నుంచి నేనే నీకు తల్లి తండ్రి అంది. నీకేమిష్టం అంటే నువ్వు ఏది పెడితే తింటాను. ఆ ఎదురుగుండ కృష్ణుడి దగ్గర నైవేద్యం పెట్టేదే అదంటే బాగా ఇష్టం అన్నట్ట. ఆవు పాలు పితికి తానే స్వయంగా కాచి రోజు తోడు పెట్టేది, తోడు పెట్టి చిలికేది. పూర్వం కుండ కుండలో కవ్వం పెట్టి చిలికేవారు. కవ్వంతో చిలకడం అనే ఒక ప్రక్రియ ఉండేదిలేండి. పూర్వం అన్నం వండడం, కూర వండడం, ఇటువంటి ప్రక్రియలు ఉండేవి పాపం. కర్రీ పాయింట్లు, ఆ తర్వాత అవి తిన్నాక వర్రీ పాయింట్లు ఉండేవి గొప్ప. బజార్ నుంచి తెచ్చుకునేవారు కాదు, సాధ్యమైనంత వరకు ఇళ్లలో వండుకునేవారు. ఎప్పుడైనా ప్రయాణంలో పూటకోళ్ళు ఇళ్లలో తినేవారు. ఇప్పుడు రోజు పూటకోళ్ళే ఇంట్లో ఎన్ని చోట్ల వంట వండుతున్నారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు దగ్గర తప్ప మిగతా వాళ్ళు ఎవరు వండడంలా, మిమ్మల్ని పొగడపోతే రేపు రారు. అందుకని కాస్త మీరైనా వండుతున్నారు అనాలి. అసలు అన్నం వండడం అనే ప్రక్రియ తెలియదు. అన్నం దాన్ని ఎలా వండుతామండి అని అడిగిందండి ఈ మధ్యన కొత్త కోడలో. వాట్ ఈజ్ మెంట్ బై అన్నం అంది. నాకు మెంటలైంది అప్పుడు. అంటే బియ్యం ఎసట్లో పోయడం, కుక్కర్లో పెట్టడం, కనీసం అవి కూడా తెలియట్లేదు అనమాట. ఎంతకాలము బయట నుంచి తెప్పించుకోవడానికి అలవాటు పడిపోయిన జీవులం అయిపోయాం. పూర్వం చక్కగా మా అమ్మ కూడా కుండలో పాలు పోసి తోడు పెట్టి ఆ పెరుగు చిరికి అందులోంచి వెన్న తీసేది. చక్కగా వెన్న తింటే ఇలా నున్నగా తయారవుతాం. వెన్న తినకపోతే ఏముంది, దొన్నలా తయారవుతాం. ఆ వెన్న ఆవిడ స్వయంగా నివేదన చేసేది కృష్ణ పరమాత్మకి. ఆ వెన్న ఇష్టం అనగానే, నా తండ్రి మా కృష్ణుడికి ఇష్టమే, నీకు ఇష్టం అన్నమాట. కృష్ణుడికి ఏది ఇష్టమో మా ఈ కుర్రవాడికి కూడా అదే ఇష్టం అని వెన్న గిన్నె పట్టుకొచ్చి పెడితే మొత్తం తినేసెట్టాను. కుండెడు వెన్న తిన్నాడు ఆయన. ఇవాళ కుండెడు వెన్న ఎవరు తింటారు? అసలు వెన్న పేరు చెప్తే అడిగిపోవడమే. కొలెస్ట్రాల్ట వీడు మొహం కదా, కొలెస్ట్రాల్ లేదు ఇంకో బలెస్ట్రాల్ లేదు. శుభ్రంగా తినండి, వెన్న తింటే కొలెస్ట్రాల్ రాదు, కాకపోతే నడవకుండా పడుకుంటే వస్తుంది. ఈ దిక్కుమాలిన ఆహారాలు తింటే, జంక్ ఫుడ్లు తింటే ఇలాగా మనిషి బంకమట్లే తయారవుతాడు. ఇవాళ మన అనారోగ్యానికి మూల కారణం బదారు తిళ్ళి తినడమే. అవేవో నూడిల్స్, చెత్త, చెదారం. నూడిల్స్ చూస్తే వానపములు చూసినట్టు ఉంటుంది. శుభ్రంగా చైనా వాళ్ళల్లాగా వెళ్ళిపోయి సాయంకాలం అయ్యేసరికి అవి తినేయడం. మ్యాగీ అండం, అప్పుడేమవుతుంది, నీ శరీరం ఎప్పుడూ బాగుపడదు. అదే చక్కగా వేళకి ఎంత వెన్న, ఎంత మేగడ వేసుకు తిని ఏదో 4-5 కిలోమీటర్ల పరుగు పరుగు నడిచేస్తే అప్పుడు జీవితంలో అనారోగ్యం రాదు. నడిచే టైంలో నడవం, విశ్రాంతి తీసుకుంటాం, ఆఖరికి లెట్రిన్లోకి కూడా రోపువేవి అవకాశం లేక లెట్రిన్కి కూడా బైక్ మీద వెళ్ళిపోతాడు అనమాట వాడు. ఈ గదిలోంచి గదిలోకి నడవరే, ఇంకా నడవకపోతే శరీరం పాడైపోతాడండి. దానివల్ల కింద కూర్చోలేని దుస్థితి వచ్చేస్తుంది మనకి. ఏదో వార్ధక్యంలో కింద కూర్చోలేకపోతే అర్థం ఉంది, కానీ పిల్లలు కూడా ఇవాళ కింద కూర్చోలేకపోతున్నారు. కూర్చుంటే మోకండి ఎప్పుడు ఆయన చూడండి, జాంబవంతులు వారు హాయిగా కింద కూర్చోగలుగుతారు. మనం పాతికాళ్ళ కుర్రవాళ్ళు, నాలాంటి పాతికాళ్ళ కుర్రాడు కూడా ఇవాళ కూర్చోలేకపోతున్నాడు. అంటే కారణం వ్యాయామం లేదు, మంచి ఆహారం లేదు, ప్రాకృతికమైన పదార్థాలు తినడం లేదు. శుభ్రంగా స్వామివారిలాగా వెన్న తినాలి. తిని ఆ తర్వాత తల్లి ఎంతకాలమైంది ఆహారం తిని ఆకలికి మాడిపోతున్న నాకు కడుపారా వెన్న పెట్టావు అన్నాడు. ఇంతకీ నీ పేరే పెట్టినాయన అంది. పేరు లేదుగా అన్నాడు. ఈ రోజు నుంచి మరి ఏమని పిలవాలి అని చుట్టుపక్కలున్న ఆ ఒకళ్ళ మాలిక యొక్క శిష్యులు అడిగారు. వాళ్ళంతా ఋషికుమారులు కదా, మరి ఏమని పిలవాలి, ఈయనకి పేరే లేదు కదా అంటే, అమ్మ ఏ పేరు పెడితే ఆ పేరుతోటే నేను ప్రసిద్ధికి ఎక్కుతానన్నట్టు. ఈయన ఒకళ్ళ మాలికకే పేరు పెట్టే అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఒకళ్ళ మాలిక బాగా ఆలోచించి, డబ్బు లేదంటున్నాడు ఈయన, నిజంగా ధనవంతుడు అవ్వాలి, ఈ రోజు నుంచి శ్రీనివాసుడు అని పేరు పెడుతున్నానన్నది. ఇవాళ మనం శ్రీనివాస అని గోవిందుడిని పిలుస్తున్నామే, ఈ పేరు స్వయంగా ఒకళ్ళ మాలిక అమ్మవారు పెట్టింది. ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన అదృష్టవంతుడు, ఆవిడ అదృష్టవంతుడు. జగన్నాయకుడికి శ్రీనివాసుడు అని ఆవిడ పేరు పెట్టింది, కావాలని ఆవిడ చేత పేరు పెట్టించుకున్నాడు ఆయన. మనం సొంత పెత్తనంతో పిచ్చి పేర్లు పెట్టుకోకుండా ఇలా పెద్దవాళ్ళ ద్వారా పేరు పెట్టించుకుంటే మంచి పేర్లు వస్తాయి. అంతేగాని గూరుగూళ్ళో చూసి, చెత్తా చెదారం చూసి చూస్తే ఉంది అందులోనూ. అప్పుడు దానివల్ల ఏం పేర్లు పెడుతున్నావో తెలియట్లేదు. ఆ గూగుల్లో వాడికి ఏం తెలుస్తుంది, మనం ఏది పెడితే అదే లాక్కుంటుంది అది. ఈ పెట్టేవాడికి ఏమో భాష రాదు, అందుకని నోటికి వచ్చినట్టు పేరు. ఒక ఆవిడకి అశ్రుత అని పేరెట్టారు, అంటే ఎప్పుడు ఎవరికి వినపడదు. దాంతో ఆవిడ చెవిటిది అయిపోయింది, చెవిటిది అయిపోయింది, అశ్రుత వినపడదు. దానివల్ల కొద్ది రోజులు చచ్చిపోయింది. ఎందుకని, ఎవరికి వినపడదు కాబట్టి ఆ పేరు కూడా పోయింది. ఇలా చాలా చిత్రమైన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏమిటో తెలియదు నాకు. ఎవడో పంచాంగంలో చెప్పేట, డీడు డోడే అనే అక్షరాలతో పేరెట్టాలన్నట్ట. అసలు దీంతో ఏ భాషలో అయినా సంస్కృతంలో తెలుగులో ఉంటాయా? అసలు దిక్మాల భాషలో ఉండాలి తప్ప. అందుకని ఈ డి అనే అక్షరంతో పేరేమిటండి అని నన్ను అడగడానికి మా కుర్రాన్ని అడిగారు. డి అనే పేరుతోటి సంస్కృతంలో సరైన పదం ఉండదురా బాబు అన్నాను. ఆ గురువుగారు ఇలాగే చెబుతారని చివరి పడేం చేశాడు, డీడిక్కి పాప అని పేరెట్టాడు. ఆ పిల్ల అందరినీ డీడిక్కి అని కొట్టడం మొదలెట్టింది, తలకాయ పగిలింది, మొన్న ఆసుపత్రిలోకి వెళ్ళింది. అలాగే టో అనే అక్షరంతో పేరు పెట్టాలట, అందుకని టోపీ రాణి అని పేరెట్టారు. అందరికీ టోపీ వేసింది, మొగుడికి కూడా టోపీ వేసింది. సరే ఎంత చిత్రంగా ఉంటాయో నాకు ఇవి. అక్షరాలు ఏమిటో తెలిసిన మీకు, పేపోరారి అంటే చిత్త, చిత్త నక్షత్రానికి అక్షరములు బీజ అక్షరములు. చిత్త నక్షత్రం మొదటి పాదంలో పుడితే పే అని చెవిలో ఆ బీజం ఉచ్చరించి పేరు పెట్టు అని అంతరార్థం. ఆ తెలియక వీడు పే అనే పేరుతోటి, పే అనే అక్షరంతో పేరు పెట్టడానికి ప్రయత్నించి పేరమ్మ పెత్సమ్మ పేపోరారిలో ఇంకెంతకంటే ఎందుకు దొరుకుతాయి అలా పెట్టుకోవడం మొదలెట్టారు. ఎక్కడైనా పునర్వసు నక్షత్రంలో పుట్టినవాడికి రాముడని పేరు పెట్టారు తప్ప ఆ రోజుల్లో ఇలాంటి ఏమైనా పేర్లు పెట్టారు ఈ అక్షరాలతోటి? ఇంకో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ధర్మరాజు గారికి ధర్మరాజు యుధిష్ఠిరుడు అన్నారు కానీ అక్షరాలను పెట్టి పెట్టారా? అనురాధలో పుట్టినవాడికి నాని నూనె అనే అక్షరాలతో పేరు పెట్టారా? పెట్టలేదే. ఆనాడు నిన్న మొన్నటిదాకా మహాపండితులకి జ్ఞానులకి భగవంతుడికి లేని పిచ్చి వాళ్ళ కలియుగంలో మనకు పుట్టింది. ఎందుకంటే పిచ్చివాళ్ళు కూడా ఈ జాతకాలు చెప్పడం మొదలు పెట్టడం వల్ల, పండితులు చెప్తే సమస్య రాదు, తెలిసి తెలియనివాడు చెప్పడం వల్ల వస్తుంది సమస్య ఇది. కాబట్టి ఈ అక్షరములుతో పేరు పెట్టమని ఎక్కడా శాస్త్రం కాదు. ఆ అక్షరములను బీజములుగా ఉచ్చరించి మంచి పేరు పెట్టండి. అసలు ఎలా వస్తుంది టో అనే అక్షరంతో పేరు? ఏముంటుంది సంస్కృతంలో చూపించమనండి, ఏమండి ఓ మంచి పేరు టోలో తెలుగులో చూపించమనండి, ఏముండవు. ప్రారంభమయ్యే అక్షరాలే ఉండవు. ఇక అక్కడి నుంచి ఏది పెడితే అది పెట్టడం అన్నమాట. దానివల్ల అర్థం అనర్థం అవుతుంది, పిల్లలు భ్రష్టులు అవుతారు. కొన్ని పేర్లు పెడితే రాణింపు రాదు. అప్పుడు పిల్లలకి ఎందుకు రాణింపు రావడం లేదో తెలియక రోజు ఏడవడం. ఏడ్చిన తర్వాత 16 ఏళ్ళు 18 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఇంకా మీరు ఏమని పేరు మారిస్తే మాత్రం ఉపయోగం ఉంది, అప్పటిదాకా పిలిచిన పేరు ఎక్కడికి పోతుంది? పోదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. చక్కని నామం శ్రీనివాస నామాన్ని ఒకళ్ళ మాలిక ఈయనకి పెట్టగానే ఆ రోజు నుంచి ఆయన శ్రీనివాసులు అయ్యాడు. ఇక ఆ పేరు ఎంత ప్రసిద్ధికి ఎక్కిందండి. శ్రీనివాస అనే నామమును ఎరగనివాడు ఉంటాడా? ఆ నామంలో ఎంత అందం ఉన్నది. శ్రీ నివాసముగా కలవాడు, వక్షస్థలం మీద ఎప్పుడూ లక్ష్మీదేవిని పెట్టుకున్నవాడు అని ఆవిడ పేరు పెట్టడం వల్ల నిజంగా ఆయన దగ్గరికి డబ్బు వచ్చేసింది. వాళ్ళమ్మ మంచి ముహూర్తంలో పేరు పెట్టడం వల్ల కొండ మీద ఆయనకి ఎంత డబ్బో, వెళ్ళిన ప్రతివాడు పిసిరు కొట్టాడు కూడా అక్కడ డబ్బులు పెడతాడు. ఏ గురువు గారి దగ్గరికి వస్తే చూస్తూ చూస్తూ రూపాయి అక్కడ వేలేడు కానీ ఆ 7 కొండలకు వెళ్ళగానే ఎంత పీనాసివాడైనా అక్కడికి వేసేస్తాడు అన్నమాట. రూపాయి ఇచ్చేయాలి అనుకున్నవాడు 1 కోటి రూపాయలు వేసి వస్తాడు. ఒక ఆయన నేను ఎరిగిన వాడు ఒకడున్నాడు, ఓ ఉంగరం వేస్తానని ఒప్పుకున్నట్ట. తీరా ఉంగరం మీదకి వ్యామోహం వచ్చింది, ఇంత ఉంగరం అందులో వేయడం ఎందుకులే, ఉంగరం కాస్ట్ వేసినా పర్వాలేదు కదా అని ఉంగరానికి ఓ 10,000 12,000 ఖరీదు. ఆ 12,000 హుండీలు వేస్తుంటే ఉంగరం కూడా దరిద్రం పడిపోయింది. వాడికి 12,000 పోయాయి, ఉంగరము పోయింది. వాడి బొంగరంలా తిరుగుస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గర వేళాకోళ్ళలు అడిగితే ఉన్నది లాగేస్తాడు. ఒకసారి హుండీలో పడ్డాక ఇక వీడు ఎంత గింజుకున్న రూపాయి తిరిగి రాదు అందులో వచ్చి. కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి వాడైనా లోభిత్వం చూపించడానికి వీలు లేకుండా వేసేస్తాడండి. 10 రూపాయలు వేద్దామంటే 100 వేయడం, 100 అంటే 200 వేయడం, అలా వేయడం చేస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూసామన్నమాట. అటువంటి పేరు ఆ శ్రీనివాస నామంలో ఉన్నది. ఇక తదనంతరం జరిగిన ఒక గొప్ప కథ చెబుతున్నాం విను. అక్కడ శ్రీనివాసుడు ఒకళ్ళ మాలిక దగ్గర సేవలు చేయించుకుంటూ ఆవిడికి పుత్రుడిలా ఉన్న కాలంలో కలియుగ ప్రారంభంలో చంద్రవంశంలో పాండవ దౌహిత్ర వంశంలో సువీరుడు అని ఒక రాజు పుట్టాడు. ఈ పాండవుల వంశంలో ఒక దౌహిత్రుడు పుట్టాడు. పాండవులు 5 కాకుండా ఇంకక్కడ చాలామంది ఉన్నారుగా, యుత్సుడు మొదలైన వాళ్ళంతా ఆ పాండవ వంశం వాళ్ళే. ఆ వంశంలో కొంతమంది ఆడపిల్లలు కూడా పుట్టారు. కొంతకాలం పోయాక జనమేజయ మహారాజు గారికి కూతుళ్ళు కూడా పుట్టారు. అలా చాలామందికి అనుమానం, పాండవ వంశంలో పాండవులకి మగపిల్లలు తప్ప ఎవరు ఆడపిల్లలు లేరు కదండి అని. పాండవ వంశంలో ఉన్నారు కానీ పాండవులు కల్లా. జనమేజయుడికి కొడుకులతో పాటు కూతురు ఉంది. ఆ జనమేజయుడు కొడుకుల్లో శృతసేనుడు అనేవాడికి 3 కూతుళ్ళు 6 కొడుకులు పుట్టారు. కాబట్టి అలా ఆ వంశంలో ఒకనొక అమ్మాయి దౌహిత్రురాలి యొక్క వంశంలో సుధర్ముడు అని ఒక ఆయన పుట్టాడు. ఈ సుధర్మ మహారాజు గారు చాలా ధర్మాత్ముడు, బహుశా పాండవులకి 10వ తరం వాడు ఆయన. ఆ సుధర్మ మహారాజు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవడో తెలిసిన పూర్వం కుంతల అనే ఒక చండాల స్త్రీ వెంటబడిన మాధవుడు. మాధవుడు అనేవాడు కుంతల అనే స్త్రీ వెంటబడి భ్రష్టుడయి తర్వాత కపిల తీర్థంలో స్నానం చేసి కొంత పాపం పోగొట్టుకుని పిండ ప్రదానం పితృదేవతలకి చేసి కొండెక్కుతూ ఉంటే ఆయన శరీరంలో ఉన్న పాపాలన్నీ భస్మం అయిపోయాయని నేను మీకు చెప్పానుగా. ఈ మాధవుడు ఇదిగో సుధర్ముడికి కొడుగ్గా పుట్టాడు. ఆయనకి ఆకాశరాజు అని పేరు పెట్టారు. ఎన్ని పాపాలు చేస్తేనేం
ఆ కొండ మీదకి వెళ్ళడం వల్ల పాపాలన్నీ పటాపంచలైపోయి పశ్చాత్తాపం కలిగితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందండి. మనిషి జీవితంలో అపరాధం చేయకుండా ఉండడు, కానీ అపరాధం చేశాక నేను జీవితంలో చాలా పొరపాట్లు చేశాను, ఇంకెప్పుడు ఈ అపరాధములు చెయ్యను, నేను పవిత్రంగా బతుకుతాను అని సంకల్పం చేస్తే ఆ సంకల్ప బలం వల్ల వాడి పాపాలు పటాపంచలవుతాయి. మళ్ళీ దేవుడికి దండం పెట్టడం, మళ్ళీ భూలోకానికి తిరిగి రావడం, రాగానే మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెట్టకుండా ఒకసారి పశ్చాత్తాపం పొంది భగవద్ దర్శనం చేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంత జాగ్రత్తగా ఉండడం వల్లే హరికటాక్షం పొందాడు. మనం ఎంతో పూర్వంగా చెప్పుకున్నాంగా, బ్రహ్మగారు వరం ఇచ్చిన ప్రకారంగా ఆయన ఆకాశరాజు అనే పేరుతో పుట్టాడు. ఈ మాధవుడి అసలు భార్య పేరు చంద్రరేఖ అని కూడా చెప్పానుగా మీకు. ఆవిడ పరమపతివ్రత, భర్త వెళ్ళిపోయాక మళ్ళీ కనపడకపోతే బెంగ పెట్టుకుందిట ఆవిడ. అయ్యో, నా భర్త పగటిపూట రతిక్రీడకి పిలిస్తే వెంటనే వెళ్లకుండా వాదోపవాదాలు చేశాను, ఆ తర్వాత ఆయన తీరా నదీ తీరానికి వెళితే నన్ను వెనక్కి పంపాయని ఎక్కడికో వెళ్ళిపోయాడు, సువర్ణముఖి తీరం నుంచి వెళ్ళిపోయిన నా భర్త మళ్ళీ కనపడలేదు, ఏమైపోయాడు అని అతని కోసం బెంగ పెట్టుకుంది. పాప వాళ్ళ అమ్మా నాన్న కూడా బెంగ పెట్టుకున్నారు, వాళ్ళు బెంగ పెట్టుకుని ముందు చచ్చిపోయారు. చంద్రరేఖ మాత్రం రోజు మాధవ మాధవ అని ఆ భర్తనే తలుచుకున్నది పాప. ఒకటేమో పతివ్రత అవ్వడం వల్ల భర్తను తలుచుకున్నది, రెండవది తలుచుకున్న నామం మాధవ నామం. మాధవ అనే పేరు ఎంత ఇష్టం అండి స్వామివారికి. మా అంటే లక్ష్మి కదా, ధవ అంటే వల్లభుడు, మాధవ అంటే లక్ష్మీ వల్లభుడు. రోజు శ్రీహరికే శివనామా మధురిపుతారక నామా, శ్రీహరికే శివనామా అని హరి యొక్క నామాలు తలుచుకోవాలి. అందుకని పూర్వం భగవన్ నామాలు ఎందుకు పెట్టేవారు, ఏదో బుడ్డాడు లేక బొబ్బ, బుజ్జి, గజ్జి, బజ్జి, అవి ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదు. బేబీ, జిలేబీ అంటే చచ్చిపోయేటప్పుడు జిలేబీ అనుకుని జిలేబీగా పుడతాం, ఆ జిలేబీని ఉడదనేస్తాడు. లేదా బుజ్జి బుజ్జి అంటే వచ్చేటప్పుడు ఏ బుజ్జి కుక్కొక్కందో గజ్జి కుక్కొందో పుడతారు. దాని బదులు చక్కగా మాధవ అంటే మాధవ అనే పిలవండి, భార్య పేరు సీత అయితే సీత అనే పిలవండి, తప్ప సీతూ అంటే తీతూ పెట్టలా ఉంటుంది. అది పేరును కంపు చేసేస్తారు అన్నమాట చాలామంది అనమాట. చక్కని పేరు, మరి ఎందుకు పాటు చేస్తారో తెలియదు అనమాట. హాయిగా పద్మ అని పేరు పెట్టారు. పద్మావతి అని పిలుచుగా పద్దులు పద్ది అని పిలిచేవారు. అప్పుడు ఏమవుతుంది, వచ్చే జన్మలో పద్దులు రాసుకునేవాడిగా పుడుతున్నావు, నువ్వు తెచ్చి పద్దులు రాసుకుంటావు. అందువల్ల ఎప్పుడు పేరుని చక్కగా ఎలా ఉంటే అలాగే పిలవండి. భార్య పేరు శశిరేఖ అయితే శశిరేఖ అని పిలవాలి, తప్ప రే కా అని కట్ చేయడం ఎందుకు. ఈవిడ అదృష్టం ఒకటి ఉన్నది, భర్త పేరునే మాధవ మాధవ ఏమైపోయావు అని ఆయన్నే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టింది. అదిగో ఆ చంద్రరేఖ మళ్ళీ భూమండలంలో ధరణీదేవి అనే పేరుతో పుట్టింది, ఆకాశరాజుకే భార్య అయ్యింది. ఇందాకే చెప్పాగా యాంతే మతి సాగతి, నా భర్తే నాకు దిక్కు, ఆయనే నాకు భర్త కావాలి అని పూర్వజన్మలో పదే పదే కోరుకుని తెచ్చుకోవడం వల్ల, భర్త నామం మాధవ అనే నామం అవడం వల్ల, హరినామస్మరణం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మాధవుడేమో ఆకాశరాజుగా పుట్టగా ఈవిడ ధరణీదేవితో అనే పేరుతో పుట్టి మళ్ళీ ఆయనకే భార్య అయింది. ఎన్ని జన్మల బంధం, ఏడేడు జన్మల బంధం అన్నమాట. ఈ కథ విని ఒక ఆయన వచ్చి, ఏమండి ఎందుకైనా మంచిది మా ఆవిడ పేరు తలుచుకోనండి అన్నాడు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈవిడే భార్య చూస్తున్నాను ఈ జన్మకి అన్నాడే, ఆయన బాధ అయింది. కానీ వాళ్ళు అలా కాదు, ఆదర్శ స్వరూపులు కనుక మళ్ళీ ఈ జన్మలో కూడా దంపతులు అయ్యారు. ఈ ధరణీదేవి ఆకాశరాజు పరమ ప్రేమతో బతికారట. ఇంకా ఆ ప్రీతి మామూలు ప్రీతి కాదు, అనేక జన్మలలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన కారణం చేత వాళ్ళు ఈ జన్మలో ఐకమత్యంతో బతికారు. సుధర్మరాజు గారు ఆకాశరాజుని ధరణీదేవిని ఎంతో ప్రేమగా చూసేవాడు. ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. ఆకాశరాజు పుట్టాడు, ఆయనకి ధరణీదేవి భార్య అయ్యింది. ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారుగా కొడుక్కి 18 ఏళ్ళు వచ్చిన సమయంలోనే 16 ఏళ్ల అమ్మాయిని ధరణీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి అయిన తర్వాత మధ్య మధ్యలో కొడుక్కి రాజ్యభారం ఇచ్చి సుధర్ముడు వేటకి వెళ్ళేవాడు. అప్పటికి ఆయనకు 45 ఏళ్ళు 40 ఏళ్ళు దాటి మొత్తం మీద తక్కక అవల్ల సుధర్మరాజొక్క నాడడవిలో మెక్క వేటలాటి బడలి అచ్చటనొక పంకజాకరంబునకేగి సుకుమార నాగ కన్యకను చూచి మోహించి బహువిధముల దాని ప్రార్థింప అది వడంబడక ఇట్లనియ రాజా. ఒకనాడు సుధర్ముడు ఒక కుర్రం ఎక్కి వేటకి వెళ్ళాడు. ఆ రోజుల్లో మహారాజులకి వేట అంటే చాలా ఇష్టం. ఈయన కూడా మహావీరుడు గనక ఏ భటుల సాయం లేకుండా తానొక్కడే ఒక ఉత్తమాస్యం ఎక్కి వేటకు వెళ్ళాడు. ఎన్నో జంతువులు వేటాడు, అలిసిపోయి మంచినీళ్ళ కోసం ఓ చక్కని సరస్సు చూశాడు. నిర్మలమైన స్వచ్ఛమైన మురికి లేని చెరువు కనపడింది. ఆ చెరువు నిండా తామర పువ్వులు ఉన్నాయి, అందుకే అది పద్మాకరం, అన్ని తామర పువ్వులు. ఎందరు అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీడు తగి బయటకు వస్తూ ఉంటే ఒడ్డున ఒక పరమసుందరి కనపడింది, మహాసుందరి కనపడింది. ఆవిడ నిజానికి నాగకన్య. నాగజాతి స్త్రీలు ఉత్తమ స్త్రీలు ఉంటారే, పాతాళ లోకం నుంచి వచ్చేటటువంటి మహిమ కలిగిన నాగకన్యకలు. వాళ్ళు పాముల రూపంలో ఉండగలరు, ఇచ్చారూపము ధరిస్తారు. ఇప్పుడు భూలోకానికి రావడం వల్ల ఆవిడ మానవాకారం ధరించింది. ఆవిడ కూడా మానవ సుందరి అనుకుని ఈయన దగ్గరికి వెళ్ళి, సుందరి ఇంతకాలం నుంచి నేను ఎవ్వరి బుట్టలోనూ పడలేదు, ఇవాళ నిన్ను చూడగానే వ్యామోహం చెందాను, నా పేరు సుధర్ముడు, నేను మహారాజుని, ఇక్కడికి దగ్గరలోనే మా సామ్రాజ్యం నారాయణపురాన్ని పరిపాలిస్తున్నాను, నేను నాకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా పుట్టాడు, తదనంతరం నా భార్య మరణించింది, మళ్ళీ పునర్వివాహం చేసుకోకుండా నా కొడుక్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని యువరాజ పట్టాభిషిక్తం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఈ నడివయస్సులో నిన్ను చూడగానే వ్యామోహం కలిగింది, దయతో నన్ను పెళ్లి చేసుకోవా, నేనేం సామాన్యుడి కాదు, మహారాజును అనగానే ఆవిడ పక్కపక్కనవి నా రూపం చూస్తే హడిలి పారిపోతావు అందిట. ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తే ఇంకా హడిలిపోవడం ఏమిటి, ఇదేగా నీ రూపం అన్నాడు ఆయన. ఆవిడ వెంటనే చుర్రు అని వెంటనే పావుగా మారిపోయింది. తాడి చెట్టంత పొడుగున్న మహాసర్పం ఇలా చుట్టలు చుట్టుకుని తెల్లని రంగుతో పెద్ద పడగతో ఎర్రని కళ్ళతో కనపడింది. అంత మహాసర్పాన్ని చూస్తే ఇంకొక వ్యక్తి అయితే గుండె ఆగి డామ్మని గదబడి తెచ్చిపోతాడు. తాడి చెట్టంత పొడుగున్న పాము ఒకటి, పైగా అది పైగా తెల్లని పాము ఎర్రని కళ్ళు అన్నమాట, పగడాల్లో ఉన్నాయి ఆ కళ్ళు. అది చూసి ఆయన, నాగకన్యకవా, అయితేనేం, నువ్వు మానవాకారం ధరించగలవు, ఇందాక నీవు ధరించిన ఆ రూపం నాకు ఇష్టం, ఆ రూపంతో నువ్వు నాకు భార్య ఇవ్వాలి అని కోరుకున్నాడు. చెప్పానుగా ఆయనకి శక్తి ఉన్నది, ప్రేమ ఎక్కువగా ఉన్నది, అందువల్ల నువ్వు ఏ రూపంలోనో నువ్వు నా భార్యవే అన్నాడు. ఆవిడ పక్కపక్కనవి, మానవుడివి నువ్వు, నాగకన్యకను నేను, మనిద్దరికీ పొత్తు కుదరదు, నేను నియమనిష్టలతో ఉంటాను, మాంసం తినను, కేవలం గాలే పీల్చుకుంటాను, నువ్వు మహారాజు వేటాడి మాంసం తింటావు, పాములు మామూలు పాములు అయితే తింటాయి గుడ్లును చెత్త చెదారం కప్పలు ఎలకలు తింటాయి, కానీ దేవతా సర్పాలు కదా ఇవి, ఈ సర్పాలు కేవలం వాయుభక్షణ చేస్తాయట అని గాలి పీల్చుకుంటాయి, అందుకే వాటికి వాతాసినులు అని పేరు, వాయు భక్షణ చేస్తాయి గనక. మహాసర్పాలు ఉంటాయి చూసారా, అవి తీసుకునే ఆహారం కేవలం గాలి, గాలి పీల్చుకుని బతుకుతాయటది, అందుకే వాతాసి అంటే మహాసర్పం, దివ్య సర్పం అని పేరు. అప్పుడు ఆయనే ఉన్నాడు, నీకోసం నేను కూడా నియమనిష్టలతో ఉంటాను, ఒకసారి నేను వరించాక ఆ స్త్రీని విడిచిపెట్టి ఉండలేను, నిన్ను బతిమాలుకుంటాను, నేనేం సామాన్యుడి కాను అని వెంటపడి నీకోసం ధర్మాచరణ చేస్తాను, వేట విడిచిపెడతాను, శాకాహారం సేకరిస్తాను, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ జాలిపడి ఇదేదో దేవసంకల్పం అనుకుని, అయితే నీతో శాశ్వతంగా మాత్రం కాపురం చేయలేను, కొంతకాలం ఈ సరోవర తీరంలో మనం ఇద్దరం కాపురం చేద్దాం, నేను మానవాకారంతో నీకు భార్యను అవుతాను, ఒక సంతానము కలిగే వరకు మాత్రమే నేను నీకు భార్యగా ఉంటాను, అవల నాకు సంతానం కలిగాక నేను వెళ్ళిపోతాను అనగా చాలు, నీవు గర్భవతి అయ్యే వరకు నా దగ్గర ఉంటే చాలు అన్నాడు ఆయన. ఆ ఇద్దరు అక్కడే నాగజాతి పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. హాయిగా అక్కడ విహరించారు అరణ్యంలో. ఇక్కడ ఆకాశరాజు గారు, ధరణీదేవి ఎప్పటికీ రావట్లేదు ఏమిటి అనుకున్నారట. మామయ్య రావట్లేదని ధరణీదేవి, మా నాన్నగారు ఎందుకు రావట్లేదని ఆయన అనుకున్నారు. అయినా తండ్రి పరాక్రమవంతుడు, మహాత్ముడు, మహిమ కలిగిన వాడు గనక ఏం ప్రమాదం పాలు కాడని మాత్రం ఆకాశరాజు ఊహించాడు. 6 నెలలు గడిచింది, ఈ నాగకన్య గర్భం ధరించింది. గర్భం ధరించగానే వెంటనే ఇక నేను మా లోకానికి వెళ్ళిపోతున్నాను అని దేవుడు. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నేను నీకు ఒక ఉంగరం ఇస్తాను, ఈ ఉంగరం నీతో పట్టుకుపో, ఈ ఉంగరం మీద సుధర్ముడు అని నా పేరు చెక్కబడి ఉంటుంది, నీకు తప్పక పుత్రుడు పుడతాడు అని నిన్ను చూడగానే నేను కనిపెట్టాను. నీకు శిశువు పుట్టగానే, పుత్రుడు ఉదయించగానే ఈ ఉంగరం వాడికి, ఏదో ఒకనాటికి వాడు పెద్ద అయ్యాక నా దగ్గరికి పంపించు, ఆ ఉంగరం చూడగానే వాడిని నేను గుర్తిస్తాను, వాడికి కూడా రాజ్యంలో సగభాగం కల్పిస్తాను. ఇప్పుడున్న కొడుకు ఎంతో వాడు అంతే, ఇద్దరిని సమానంగా చూసుకుంటాను, ఈ ఇద్దరు కొడుకులు ఐకమత్యంతో ఉండేలా చూసుకుంటాను అన్నాడు ఆయన. అలాగే అన్నదావిడ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. అదిగో ఆ కన్యామణికి ఇటు నాగశక్తి, ఇటు మహారాజు గారు మానవ శక్తి, ఈ రెండు శక్తులు కలిపి ఒక కొడుకు పుట్టాడు. వాడికే తొండమానుడు అని పేరు పెట్టారు. తొండమాన్ చక్రవర్తి అంటే ఆయన అన్నమాట. నాగకన్యకకి సుధర్ముడికి జన్మించాడు ఆయన. అక్కడ కొంతకాలం పాటు పాతాళ లోకంలో 8 ఏళ్ళు వచ్చేదాకా పెరిగాడు. పూట పూటకి అభివృద్ధి చెందిన ఈ కుర్రాడికి ఒకరోజు ఒక అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఈ కుర్రవాడితో ఆడుకుంటున్న నాగబ్బాలురంతా వాళ్ళు ఇటు మానవులుగా మారగలుగుతున్నారు, దేవతలుగా మారగలుగుతున్నారు, పాములుగా ఉండగలుగుతున్నారు, వీడు మాత్రం పాముగా ఉండలేకపోతున్నాడు, కేవలం మానవుడిగా ఉంటున్నాడు. ఇది ఒక అనుమానం. ఇక రెండవది, ఈ పిల్లలంతా నాన్న అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం వీడు చూశాడు. ఓ రోజు వీడికి అనుమానం వచ్చి, అమ్మ ఇక్కడున్న పిల్లలంతా ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తున్నారు, నేను మాత్రం కేవలం మానవాకారంలోనే ఉంటున్నాను, నా సాటి పిల్లలు ఇటు మనుష్యుల రూపంలో ఉంటూ పాముల రూపంలో ఉంటూ అప్పుడప్పుడు ఇంకా ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలుగుతున్నారు, ఆ శక్తి నాకు ఎందుకు రాలేదు. ఇక రెండవది, అందరూ తండ్రి తండ్రి నాన్న డాడీ అంటున్నారు, నాకు మాత్రం ఇక ఎక్కడ ఏ తండ్రి కనపట్లేదు, మా తండ్రి ఎవరు అని అడిగట. అమ్మ మా తండ్రి ఎవ్వరటంచునడుగా, అడుగుతారుగా పిల్లలు. అప్పుడు ఆవిడ చిరునవ్వునవి, నాయన మొదటి సందేహానికి సమాధానం చెబుతాను, వీళ్ళంతా నాగ పురుషులకు నాగస్త్రీలకి జన్మించిన వాడు, పాతాళ లోకంలో ఉండే ఈ దివ్య సర్పాల సంతానానికి మహామహిములు పుట్టుకతో వస్తాయి, వాళ్ళు కామరూపం ధరించగలుగుతారు, నీవు తండ్రి వేరు తల్లి వేరు అవ్వడం వల్లే మానవాకారంతో పుట్టావు తప్ప మహిమ కలిగిన వాడిగా పుట్టలేదు, మీ తండ్రి మానవుడు, భూలోకంలో సుధర్ముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఒక ధర్మాత్ముడు.